The Voice of India, Mind Media, The Voice of India,
Mind Media, The Voice of India, ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి శుభ స్వాగతం పలుకుతోంది. మీ ఆర్జే వెన్నెల చిత్రం బడారే విచిత్రం కార్యక్రమానికి. మామూలుగా మనం చిన్నప్పుడు ఈ ఎలిమెంట్స్ పీరియాడిక్ టేబుల్ చదువుకున్నాం గుర్తుందా? అంటే ఇప్పుడు అవన్నీ మళ్ళీ కష్టం అనుకోండి అంటారా? కాదు, యాక్చువల్గా అయితే ఇవన్నీ అప్పట్లో మంచి ఇంట్రెస్టింగ్గా ఫస్ట్లో అసలు ఇవి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి, దీని అటామిక్ వెయిట్, అటామిక్ మాస్ అది ఇది అని చెప్పి ఓ తెగ అసలు మనల్ని ఊపిరాడనివ్వలేదు. స్టిల్ కొన్నిసార్లు మనం మర్చిపోతూ ఉంటాం. ఒక 20 వరకు అయితే ఖచ్చితంగా వచ్చి ఆ తర్వాత మెల్లిమెల్లిగా మర్చిపోతూ ఉన్నాం. ఇప్పటికి కూడా పీరియాడిక్ టేబుల్ అనగానే హైడ్రోజన్, హీలియం, లిథియం, బెరీలియం, బోరాన్, కార్బన్ ఇట్లా స్టార్ట్ అవుతుంది. అంటే తర్వాతవి గుర్తు ఉన్నట్టే ఉన్నాయి కానీ మర్చిపోయినట్టున్నాయి. సరే, అదంతా పక్కన పెట్టండి. కానీ ఇందులో సెకండ్ ఉంది చూసారా, హీలియం. నిన్న హీలియంని కనుక్కున్న రోజుట, అంటే 18th of August 1868 ఆగస్ట్ 18th గుంటూరులో సోలార్ ఎక్లిప్స్ని చూస్తున్న టైంలో అనుకోకుండా హీలియంని కనిపెట్టారట, గుర్తించారట. మచిలీపట్నం బందర్ లడ్డూకి పేరైతే గుంటూరు మిరప ఘాటుకి అందరికీ తెలిసిందైతే, వీటితో పాటు ఈ రెండు పట్టణాలకి ఇంకొక ప్రత్యేకత ఉంది, అదే హీలియం. హీలియం పేరు వినగానే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది ఏంటి? రకరకాల బెలూన్స్లో మామూలు గాలి ఊతే గనక కింద అలా పడుంటాయి, హీలియం గ్యాస్ కనుక నింపితే అవి అలాగ చక్కగా గాల్లో ఎగురుతూ ఉంటాయి, రైట్? వాలంటైన్స్ డే వచ్చిందంటే చాలు, అర్జెంటుగా అందరూ ఈ హీలియం బెలూన్స్ తోటే ఓ అసలు అందరికీ ప్రపోజల్స్ అవి ఇవి చేయటం మనకు తెలిసిందే. ఇక సైన్స్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే కనుక ఓకే, ఇది ఒక గ్యాసు, గాలి కంటే బాగా తేలికైనది అది ఇది అని చెప్పి దానికి సంబంధించిన అటామిక్ మాసు, వెయిట్ అవన్నీ చెప్తూ ఉంటారు, అటామిక్ నంబరు ఎక్సెట్రా. ఈ తేలిపోయేటటువంటి గుణమే హీలియంకి ప్రత్యేకతను తీసుకొచ్చింది. సో హీలియం గ్యాస్కి మామూలుగా మనము ఎవరైనా సరే ఏదైనా కనిపెట్టారనగానే అర్జెంటుగా ఎక్కడో ఓకే ఫారెన్లో ఎక్కడో చేసి ఉంటారులే అనుకుంటాం, కానీ హీలియం మటుకు ఏపీలో దాన్ని గుర్తించారు. సో ఏపీకి హీలియంకి ఉన్న ప్రత్యేకమైన సంబంధం గురించి, వాటన్నిటి గురించి ఒకసారి చూద్దాం. 152 ఒకసారి అలా మనం ఫ్లాష్బ్యాక్లోకి వెళ్తే, ఆగస్ట్ 18th హీలియం డిస్కవరీ డే అని చెప్పాను కదా ఇందాక. సో అది ఎలాగా ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. 1868 ఆగస్ట్ 18th ఒక సంపూర్ణ సూర్యగ్రహణం వచ్చినటువంటి రోజు. అయితే అందుకని ఆ రోజున ఇప్పుడున్నంత టెక్నాలజీ లేకపోయినా కూడా అప్పుడున్నటువంటి రిసోర్సెస్ తోటి వాళ్ళు కూడాను ఈ సోలార్ ఎక్లిప్స్ అవి చూస్తూ ఉండేవాళ్ళు. అలా పొద్దున్నే ఏమైందంటే ఆకాశంలో అలాగ మబ్బులు కమ్ముకున్నాయట ఆ రోజు. ఇప్పుడు మనకి వారం 10 రోజుల నుంచి ఎలా ఉందో అలాగా, అయినా సరే ఆకాశం వైపే చూస్తున్నట్ట ఒక ఫ్రెంచ్ శాస్త్రవేత్త, ఫ్రెంచ్ ఆస్ట్రోనామీకి సంబంధించినటువంటి ఒక శాస్త్రవేత్త పియరి జాన్సన్. సరే, ఆయన చూస్తూ ఉంటే సడన్గా ఎందుకో చాలా అలర్ట్ అయిపోయి కంగారు కంగారుగా ఉన్నట్ట. సుమారు 10 ఈ అవకాశం కోసమే ఆయన ఎదురు చూశారు. బట్ ఎక్లిప్స్ రోజున సూర్యుడి ఉపరితలాన్ని మొత్తాన్ని పరిశీలించి చాలా విషయాలు తెలుసుకుందాం అనుకున్న తన జిజ్ఞాసకి బ్రేక్ పడేలాగా మొత్తం మబ్బులు గమ్మేసినాయి. 1000 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫ్రాన్స్ నుంచి గుంటూరుకు వచ్చి మరీ చూద్దామనుకుంటే అలా మబ్బులు భయపెట్టినాయి. ఆకాశం క్లియర్గా లేకపోతే గనక సూర్యుడిని స్పష్టంగా గమనించడం సాధ్యం కాదు. ఇనీషియల్గా తను మచిలీపట్నం వెళ్ళాడు. సో కోస్టల్ ఏరియా కాబట్టి అక్కడ వాతావరణం అనుకూలంగా ఉండదేమో అనే ఉద్దేశంతో గుంటూరుని తన ఎక్స్పెరిమెంట్స్కి ఒక హబ్గా మార్చుకున్నాడు. బాగా డబ్బున్నటువంటి సంపన్నులైన ఫ్రెంచ్ వ్యాపారులు అక్కడ ఉండడం కూడా జాన్సన్ మేబీ ఆ ప్రదేశాన్ని ఎంచుకోవడానికి ఇంకో కారణం అయి ఉంటుంది. ఆ రోజు గుంటూరులోనే ఎత్తైనటువంటి ఒక ఫ్రెంచ్ వ్యాపారి బిల్డింగ్ని తన ప్రయోగాల కోసం వాడుకున్నారు జాన్సన్. సరే, కొద్ది గంటల తర్వాత మబ్బులు విడిపోయినాయి, ఆకాశం కూడా మంచి క్లియర్గానే ఉంది. జాన్సన్ ఉత్సాహంగా స్పెక్ట్రోస్కోప్ తోటి సూర్యుడి కరోనాని పరిశీలించడం స్టార్ట్ చేశాడు. కరోనా అనగానే మనకి ఈ మధ్యకాలంలో వణుకొచ్చేటట్టు ఉండేటటువంటి కరోనా వైరస్ కాదు, సూర్యుడి అవుటర్ సైడ్ ఆఫ్ ది మ్యాంటల్ అంటే మన ఈ ఏమంటారు దాన్ని ఉపరితలం అంటారు కదా, దాన్ని కరోనా అంటారు. సరే, ఆ కెమికల్ రియాక్షన్స్ తర్వాత ఆ కెమికల్ ఏమంటారు వాటిని లక్షణాలు వాటికి సంబంధించినవన్నీ కూడాను గమనిస్తూ ఉన్నాడు. సూర్యుడి రసాయనిక లక్షణాలను గమనిస్తున్న ఆయనకి డార్క్ ఎల్లో రంగులో ఉండే ఒక గీత కనిపించింది. అంతకుముందు ఎప్పుడు కూడా దాన్ని చూడలా. అంటే ఏదో ఒక కొత్త ఎలిమెంట్ సూర్యుడిలో ఉన్నది, బట్ అది ఏంటి అనేది తెలియలేదు. సో అక్కడితోటి ఆ రోజుకి ఫుల్ స్టాప్ పెట్టారు. 1868 అక్టోబర్ 20, అంటే 2 డేస్ తర్వాత, లండన్లో బ్రిటన్లో ఇంకొక ఆస్ట్రోనమీ సైంటిస్ట్ నార్మన్ లాక్హీర్ కూడా సూర్యుడి ఉపరితలాన్ని పరిశీలించి ఈ డార్క్ ఎల్లో కలర్ లైన్ని తను కూడా చూశారు. బట్ అది ఏంటనేది ఆయనకు కూడా తెలియలా. అయితే దాన్ని ఒక ఎలిమెంట్గా గుర్తించారు ఆయన కూడా. అయితే నార్మన్కి గుంటూరులో ఉన్న జాన్సన్ చేసిన ప్రయోగాల గురించి తెలియదు. గుంటూరులో ఉన్న పియరీ జాన్సన్, లండన్లో ఉన్న నార్మన్ వీళ్ల పరిశోధన ఫలితాలు ఒకేసారి ఫ్రెంచ్ అకాడమీ ఆఫ్ సైన్సెస్కి చేరుకున్నాయి. అందుకని ఆ కొత్త మూలకాన్ని కనుక్కున్నటువంటి ఘనతని వాళ్ళిద్దరికీ ఇచ్చారు. అయితే అంటే కొద్ది సంవత్సరాలు ప్రయోగశాలలో ఆ కొత్త ఎలిమెంట్ని గుర్తించడం కోసమని చెప్పి చాలా ఎక్స్పెరిమెంట్స్ చేశారు, బట్ అది సాధ్యం కాల. దాంతో ఆ ఎలిమెంట్ సూర్యుడికి మాత్రమే చెందినది అని భావించి నార్మన్ దానికి హీలియం అని పేరు పెట్టాడు. ఎందుకంటే గ్రీకు భాషలో హీలియస్ అంటే సూర్యుడు అని అర్థం. ఈ కొత్త ఎలిమెంట్ హీలియంని అంటే ఆ పేరు పెట్టి పిలిచినా కూడా జాన్సన్ నార్మన్ ప్రతిపాదనల్ని చాలామంది నమ్మల. కొన్ని డెకేడ్స్ గడుస్తున్నప్పటికీ ఆ ఎలిమెంట్ జాడ భూమి మీద లభించకపోవడం వాళ్ళలో కొత్త అనుమానాన్ని రేకెత్తించింది. కొత్తగా కనిపించిన ముదురు పసుపు రంగు గీతలు హైడ్రోజన్ వల్లే ఏర్పడి ఉంటాయి అని కొంతమంది అనుకున్నారు. అయితే ఆ తర్వాత ఒక 1895లో భూమి మీద దాని జాడను గుర్తించారు స్కాటిష్ సైంటిస్ట్ విలియం రామ్సే. యురేనియం నుంచి ఆయన ఒక ఇనర్ట్ గ్యాస్ని వేరు చేశారు. దాని వేవ్ లెంత్ కానీ సూర్యుడిలో ఉన్నటువంటి ఆ చేంజెస్ ఏవైతే ఆ ఎల్లో కలర్ లైన్ వాటికి సంబంధించింది ఏదైతే ఉందో, సూర్యుడిలో పియరీ జాన్సన్ నార్మన్ గుర్తించిన కొత్త ఎలిమెంట్ తోటి ఖచ్చితంగా సరిపోయేలాగా ఉంది. ఆ విధంగా హీలియం కూడాను పీరియాడిక్ టేబుల్లో చోటు దక్కించుకుంది. దాని అటామిక్ మాస్ వచ్చేసి 4.002603. అప్పటి నుంచి ఏంటంటే మద్రాస్ అబ్జర్వేటరీ డైరెక్టర్ నార్మన్ ఫోక్సన్ కూడా 1868 ఆగస్ట్ 18న సూర్యగ్రహణాన్ని పరిశీలించడానికి మచిలీపట్నంలో మకాం వేశాడు. ఆయన కూడా తన పరిశీలనలో ఒక కొత్త గీతను గమనించాడు. ఈ నార్మన్ ఫోక్సన్ ఎవరంటే అప్పట్లో మద్రాస్ అబ్జర్వేటరీ డైరెక్టర్. కానీ హీలియం విషయంలో ఫోక్సన్ పరిశీలనలకి గుర్తింపు దక్కలేదు అని రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉన్నటువంటి ఆస్ట్రోనమీ ప్రొఫెసర్ భీమన్ నాథ్ అన్నారు. మచిలీపట్నం నుంచి 1868 ఆగస్టులో సూర్యగ్రహణాన్ని పరిశీలించిన నార్మన్ ఫోక్సన్ మాత్రమే ఆ లైట్ ఏమంటారు దాన్ని వర్ణపటంలో ఉన్నటువంటి కొత్త గీతల గురించి తన రిపోర్ట్లో రాసట. అదే ఏడాది అక్టోబర్లో లండన్లో ఉన్నటువంటి నార్మన్ లాకేర్ ఫోక్సన్ చెప్పిన దాన్ని ప్రూవ్ చేశాడు. నేచర్ అనే సైన్స్ జర్నల్లో 1895లో నార్మన్ లాకేర్ హీలియం కనుక్కోవడానికి ఏదైతే ఒక ట్రిగరింగ్ పాయింట్ ఉంటుందో దాన్ని ఒక ఫ్లో చార్ట్ లాగా రాసుకుంటూ వచ్చారు వరుసగా. అందులో జాన్సన్ ప్రయోగాల గురించి అని అస్సలు ఏమాత్రం ప్రస్తావించల. ఫోక్సన్ రిపోర్టు తనకి ఎంతో ఆసక్తిని కలిగించిందని మాత్రమే రాశారు. అండ్ అంతేకాకుండా ఏంటంటే ఈ ఆస్ట్రోనమీ సైంటిస్ట్ ఎవరైతే ఉన్నారో సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్ ఆయన కూడా 1947లో రాసినటువంటి ఒక వ్యాసంలో హీలియం క్రెడిట్ని ఫోక్సన్కే ఇచ్చారు. అయితే కొన్ని కారణాల వల్ల ఫోక్సన్ రిపోర్ట్ ఏ సైన్స్ జర్నల్లోనూ ప్రచురించబడలేదు. అందుకని ఆయనకి గుర్తింపు రాల. అయితే మరి అసలు ఎందుకు ఏపీనే ఎంచుకున్నారు ఈ సూర్యగ్రహణానికి అంటే, ఆ రోజుల్లో సూర్యగ్రహణం రోజున తప్ప మామూలు రోజుల్లో సూర్యుడి ఉపరితలాన్ని చూడలేము అని అనుకునేవాళ్ళు. అందుకనే గ్రహణాలప్పుడు సూర్యుడి మీద కొన్ని రకాల ప్రయోగాలు అవి చేసేవాళ్ళు. అలా ఈ ఆస్ట్రోనమీ సైంటిస్టులు ఏంటంటే ప్రపంచమంతా తిరిగేవాళ్ళు. 1868 నాటి సంపూర్ణ సూర్యగ్రహణ మార్గంలో ఇండియా కూడా ఉంది. ఎస్పెషల్లీ ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటకల నుంచి ఈ గ్రహణాన్ని బాగా చూడొచ్చు అని. అయితే జాగ్రఫికల్గా అప్పటి మద్రాస్ ప్రెసిడెన్సీలో ఉన్నటువంటి గుంటూరు, మచిలీపట్నం ఈ గ్రహణాన్ని చూడటానికి చాలా అనుకూలంగా ఉండడంతో ఈ ప్రదేశాలను ఎంచుకున్నారు. అంతేకాకుండా ఈ గ్రహణం కనిపించే టైం కూడా ఇక్కడ ఎక్కువ. అందుకని బ్రిటన్, ఫ్రాన్స్ నుంచి ఆస్ట్రోనమీ సైంటిస్టులు ఇండియాకు వచ్చారు. ఇక పీరియోడిక్ టేబుల్లో ఉన్నటువంటి అన్ని ఎలిమెంట్స్ని భౌతిక లేదా రసాయన శాస్త్రవేత్తలు కనుక్కుంటే ఒక్క హీలియంని మాత్రమే ఆస్ట్రోనమీ సైంటిస్టులు కనుక్కున్నారు. మరి ఇన్ని ప్రత్యేకతలు ఉన్నటువంటి హీలియం డిస్కవరీలో మన ఏపీ కూడా ఒక ప్రత్యేకతగా నిలిచింది. ఇదండి హీలియంకి సంబంధించిన ప్రత్యేకతలు, హీలియంతో ఏపీకి ఉన్నటువంటి ప్రత్యేకత. ప్రస్తుతానికి ఒక చిన్న విరామం తీసుకుందాం, ఆ తర్వాత మరో విషయం చెప్తాను.
నన్ను దోచుకొందువటే, నన్ను దోచుకొందువటే వన్నెల దొరసాని,
కన్నులలో దాచుకొందు నిన్నే నా స్వామి, నిన్నే నా స్వామి,
నన్ను దోచుకొందువటే. నన్ను దోచుకొందువటే వన్నెల దొరసాని,
కన్నులలో దాచుకొందు నిన్నే నా స్వామి,
నన్ను దోచు పొందువటే.
నమస్కారం, నేను మీ తనికెళ్ల భరణి. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ఫేస్బుక్ పేజ్. పుస్తకం పట్టుకుంటే నిద్ర వస్తుంది, ముఖ పుస్తకం పట్టుకుంటే వచ్చే నిద్ర కూడా ఎగిరిపోతుంది. ఫేస్బుక్ గోడెక్కి 4 లైకులు ఎనకేసుకునే ఈ ఫాస్ట్ యుగంలో ముఖం కడుక్కోకపోయినా ముఖ పుస్తకం చూడడం మాత్రం ఆపట్లేదు. ఇది వరకు వీధి అరుగు పెట్టగోడ మీద జనాలు కూడేవారు, మరి ఇప్పుడు అరుగులు అపార్ట్మెంట్లైతే ఫేస్బుక్ గోడైంది. అందుకే మా మైండ్ మీడియా కార్యక్రమాల వివరాలు, మా ఆర్కైవ్లు ఎప్పటికప్పుడు ఫేస్బుక్ వాళ్ళు తెలుసుకోవడానికి లైక్ అస్ ఆన్ facebook.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
చలాకీ చలాకీ మాటలతో, మీరు కోరుకున్న పాటలతో, విప్పండి అంటూ పొడుపు కథలతో, కడుపుబ్బా నవ్వించే జోకులతో, అల్లరి అల్లరి చేస్తూ, ఆప్యాయంగా పలకరిస్తూ, స్వచ్ఛమైన తెలుగు భాషలో వింటూ ఉంటే మళ్ళీ మళ్ళీ వినాలి అనిపించే మెస్మరైజింగ్ షో. మస్తీ చేద్దామంటూ మారో మస్తీ మారో అంటూ వచ్చేస్తుంది మీ అల్లరి పిల్ల ఆర్జే చాకీ. స్టే ట్యూన్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా, మండే టు ఫ్రైడే ఈవినింగ్ 6:30 to 7:30.
What's up my crazy listeners and crazy callers? అందరూ మంచిగా ఉన్నారా? నేను మీ ఎక్స్ప్రెస్ రాజా శశాంక్ వచ్చేస్తున్న మళ్ళీ రచ్చలేపనికే మైండ్ మీడియా, మన అందరి మీడియాల ది వాయిస్ ఆఫ్ నేషన్ అనుకుంటూ. ఇక సేమ్ క్రేజీ టాపిక్లు, క్రేజీ ఆన్సర్లు, క్రేజీ మెట్రో పంచ్లు, అరే ఏక్సే ఏక్ జోకులు తీసుకొని ఇక మొత్తం క్రేజీనెస్తో, ఏడాది గ్యాప్ తర్వాత క్రేజీనెస్ అనే మెడిసిన్తో మీ ముందుకు వచ్చేస్తున్న మండే, వెన్స్డే అండ్ ఫ్రైడే 7:30 PM to 8:30 PM ఇండియన్ స్టాండర్డ్ టైం, అంటే 7 AM to 8 AM పసిఫిక్ స్టాండర్డ్ టైం. లేట్ ఎందుకు? డౌన్లోడ్ చేసుకోండి మన మైండ్ మీడియా యాప్ ని. ఇక ఆల్ మిక్స్ ఫ్రూట్ జ్యూస్ చేయనికే యుఎస్ నుంచి అయితే 484-364-3471, ఇండియా నుంచి అయితే 9888-555-672, స్కైప్ నుంచి అయితే mind.media అనే యూజర్ తో కాల్ చేసేయచ్చు.
Mind Media, the voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునః స్వాగతం పలుకుతోంది మీ ఆర్చే వెన్నెల. చిత్రం భడారే విచిత్రం కార్యక్రమానికి. సాధారణంగా ఎవరైనా సరే ఇంట్లో ఇద్దరు కవల పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళని ఎలా గుర్తుపడతారు? బో చాలా కష్టం అంటాం. ఎస్పెషల్లీ పేరెంట్స్కి అయితే పర్లేదు, కానీ మిగతా బయట వాళ్ళు, పేరెంట్స్ కూడా ఒకసారి కన్ఫ్యూజ్ అయిన సందర్భాలు ఉంటాయి, అది వేరే విషయం. బట్ బయట వాళ్ళు మాత్రం ఇంతకీ నువ్వు ఎక్సా వయ్యా అని ఇట్లా, అంటే వాళ్ళ పేర్లు ఏదైతే అది అడుగుతూ ఉంటారు. ఐడెంటికల్ ట్విన్స్ అయితే కనుక ఇంకా అసలు మామూలుగా ఉండదు అది, ఆ కన్ఫ్యూషన్. సో ఇలాంటి నేపథ్యంలో అసలు వాళ్ళని గుర్తుపెట్టుకోవడానికి మనం ఏదో ఒక గుర్తుపెట్టుకుంటాం, అంటే ఏ ఇదేదో బాగుంది కాయినింగ్ గుర్తుపెట్టుకోవడానికి గుర్తుపెట్టుకుంటాం. సరే, గుర్తంటే ఇక్కడ ఆనవాళ్ళని చెప్పుకోవచ్చు. అంటే వాళ్ళకి కొంచెం చెవు దగ్గర ఒక పుట్టుమచ్చ ఉంది. సాధారణంగా ఏమవుతుందంటే ఇలాంటి ఐడెంటికల్ ట్విన్స్లో ఈవెన్ పుట్టుమచ్చలు కూడా ఒకటే చోట ఉండడము, లేకపోతే వాళ్ళ అన్ని లక్షణాలు ఒకేలా ఉండడం జరుగుతాయి. దాంతో ఇద్దరికి వేరువేరే డ్రెస్సులు కొనివ్వడం, అంటే ఒక నిషిద్ధాక్షరిలాగా నిషిద్ధ కలర్ అని పెట్టుకోవాలి. వీళ్ళకి అసలు ఈ కలర్ కొనకూడదు, వీళ్ళకి ఈ కలరు కొనకూడదు అని. ఆఫ్ కోర్స్ ఐడెంటికల్ ట్విన్స్ అయినప్పుడు సాధారణంగా ఇద్దరు ఒకటే ఏజ్ వాళ్ళు అయ్యారు కాబట్టి కొద్ది గొప్ప అటు అంటే మరీ ఫ్లఫీగా ఒకళ్ళు మరీ సన్నగా ఒకళ్ళు ఉంటే చెప్పలేం, కానీ బేసిక్గా ఇద్దరు కొద్దిగా ఒకటేలా ఉంటే కనుక డ్రెస్సులు మార్చుకోవడం సర్వసాధారణం. అసలు నెక్స్ట్ జనరేషన్ వాళ్ళే మార్చేసుకుని ఉంటారు, అమ్మ కూతుర్లు కానీ లేకపోతే తండ్రి కొడుకులు కానీ. అలాంటిది ఇద్దరు ఐడెంటికల్ అయినప్పుడు ఆబ్వియస్లీ వాళ్ళకి అవి వేసుకుని వేసుకుని బోర్ కొడుతుంది కాబట్టి ఓకే ఒకసారి నేను ఇది వేసుకుంటాను అన్నట్టుగా వాళ్ళు అడగచ్చు. అప్పుడు మటుకు నేను ఏం చేయలేను బాబాయ్. సో ఇంతకీ విషయం ఏంటంటే, అలాగా ఐడెంటికల్ ట్విన్స్ విషయంలో చాలాసార్లు బోల్తాబడ్డ సందర్భాలు ఉంటాయి. అలాంటి వాటి మీద ఎన్నో సినిమాలు కూడా వచ్చినాయి. హలో బ్రదర్ దగ్గర నుంచి మొదలు పెడితే వాడు నేను కాదు నువ్వు వాడు కాదు అనుకుంటూ అలాగా. అయితే ట్విన్స్ ఐడెంటికల్గా ఉన్నప్పుడు ఎట్లా అయితే ఇబ్బందులు ఉంటాయో అలా ఇంకా ఈవెన్ ట్విన్స్ అనే అక్కర్లేదు. ఆ మాటకు వస్తే ప్రపంచంలో మనుషుల్ని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారని అంటారు. అంటే మనలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఇంకో ఆరుగురు ఉండే ఉంటారు కదా. మనకు కూడా చాలాసార్లు ఏ అంతకుముందు నేను ఒకసారి నేను ఎక్కడో చూశాను అని అంటే కనుక ఎక్కడ చూసుంటారు లేదే నేను అసలు ఎప్పుడు ఈ ఊరికి కూడా రాలేదు అని అంటే అర్రే ఒక అతను ఉంటాడు అచ్చు నీలాగే ఉంటాడు తెలుసా అని అంటే అవునా అని మనకు కూడా ఒక చిన్న ఎగ్జైట్మెంట్ ఉంటుంది ఎట్లా ఉంటుంది చూడాలి అతను ఎట్లా ఉంటాడు అని. సచిన్ టెండూల్కర్కి లుక్ ఎలైక్ ఉన్నాడు, అమితాబ్ బచ్చన్కి లుక్ ఎలైక్ ఉన్నాడు, ఇలా ఎంతోమంది సెలబ్ అంటే మిగతా వాళ్ళకు కూడా ఉంటారు. వీళ్ళకి ఏంటంటే ఆల్రెడీ వాళ్ళు ఎస్టాబ్లిష్డ్ సెలబ్రిటీస్ కాబట్టి వాళ్ళలాగా ఉన్న వీళ్ళు కూడాను వాళ్ళని అనుకరించడంలోనో లేకపోతే డూపులుగా పెట్టి చేయడంలో అప్పుడప్పుడు ఈ ఇన్స్టాగ్రామ్లో ట్విట్టర్లో అయితే చాలామంది ఉన్నారు అట్లాంటి వాళ్ళు. వాళ్ళ పిక్స్ పెట్టి నేను అచ్చు ఇలాగే ఉన్నానా లేదా అని. రణబీర్ కపూర్ లుక్ ఎలాగైతే రిషి కపూర్ చూసి అసలు షాక్ అయ్యట, ఇంత సేమ్ ఫీచర్స్ తోటి ఎలా ఉన్నాడా అని. సో ఇలా చూసుకుంటూ వెళ్తే బోల్డంత మంది లుక్ ఎలైక్స్ ఉంటారు. మనకి చిన్నపాటి కన్ఫ్యూషన్ రావడం కూడా ఆబ్వియస్. అయితే మీ ఇక్కడ నేను ఇప్పుడు చెప్పదలుచుకుంది ఏంటంటే మనుషుల లుక్ ఎలైక్స్ గురించి కాదు, ఒక దేశం ఉంది, ఆ దేశం కూడా అచ్చు ఇంకో దేశంలాగే ఉంటుంది. ఎవరైనా లెటర్స్ రాసే మాట అయితే ఆ రెండు దేశాల మధ్య ఖచ్చితంగా పొరపాటు పడడం అనేది క్వైట్ కామన్ అంట. ప్రతిరోజు వాళ్ళ రాయబార కార్యాలయానికి వెళ్ళి మాకేమైనా లెటర్స్ వచ్చినాయా అని చెప్పి ఇరు దేశాల వాళ్ళు అడిగి మరీ ఎక్స్చేంజ్ చేసుకుంటారట. అంటే ఒక దేశం అనుకుని ఇంకో దేశానికి లెటర్స్ పంపడం, ఇంకో దేశానికి కొరియర్స్ ఇలాగన్నమాట. ఆ రెండు దేశాలు స్లోవేనియా, స్లోవాకియా. ఈ రెండిటి మధ్య ఎప్పుడూ జరిగే విచిత్రం ఇదే. చాలామంది వాళ్ళు రాసే ఉత్తరాల అడ్రస్లో ఒక దేశం బదులు ఇంకో దేశం పేరు రాస్తారట. ఆఫ్ కోర్స్ రెండు దేశాల పేర్లు పలకడానికి చూడటానికి ఒకేలా ఉంటాయి, అందుకే ఈ పొరపాటు. సో ఎప్పుడు చూడు అంత కరెక్ట్గా రాసి అడ్రస్లో లాస్ట్కి పేరు మాత్రం స్లోవేనియా అని రాయాల్సిన స్లోవేకియా అని, స్లోవాకియా అని రాయాల్సిన స్లోవేనియా అని రాస్తారు. దాంతో ప్రతి నెలలో ఒకరోజు స్లోవేనియా అండ్ స్లోవాకియా దేశాలకు చెందినటువంటి అధికారులు వాళ్ళ వాళ్ళ రాయబార కార్యాలయాల్లో కలుసుకుని ఈ లెటర్స్ని ఎక్స్చేంజ్ చేసుకుంటారు. ఆ రెండు దేశాల పేర్లు మాత్రమే కాదండి, చాలా చాలా విషయాల్లో ఆ రెండింటికి ఐడెంటిటీ ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉండడం ఒక విశేషం, విచిత్రం కూడా. అవేంటో ఇప్పుడు నేను చెప్తా. స్లోవేనియా అండ్ స్లోవాకియా రెండు దేశాలు రిపబ్లిక్ దేశాలు, పాయింట్ నెంబర్ వన్. ఓకే, దాంతో ఏంటంటే స్లోవేనియా రిపబ్లికా స్లోవానిజా అని, స్లోవాకియాని స్లోవెన్స్కా రిపబ్లికా అని పిలుస్తారు. సో స్లోవేనియాని ఏమని పిలుస్తారు? రిపబ్లికా స్లోవెన్సా. ఇక స్లోవేకియాని స్లోవెన్స్కా రిపబ్లికా. ఇంత మరీ కన్ఫ్యూజింగ్గా ఉంటే ఎవరైనా ఎందుకు కన్ఫ్యూజ్ అవ్వరు? ఇక రెండు దేశాల మాతృభాషలు వేరైనా కూడా ఆ రెండు స్లావిక్ నుంచి పుట్టుకొచ్చినవే. స్లోవాకియా భాషని స్లోవాక్గా, స్లోవేనియా భాషని స్లోవెన్ అని పిలుస్తారు. సో అందులో కూడా ఒక కన్ఫ్యూషన్ ఉంది. పైగా రెండు దేశాలు పక్క పక్కన ఉండవు కానీ ఆస్ట్రియా హంగేరీ దేశాలతోటి సరిహద్దులను పంచుకుంటాయి. సో కాబట్టి అక్కడ కూడా కొంచెం చిన్న తేడా ఉంది. ఇక రెండిటి ఫ్లాగ్స్ ఒకేలా ఉంటాయి. సాధారణంగా ఆబ్వియస్లీ స్లోవెక్ దేశాలు అన్నిటికీ కూడాను జాతీయ జెండాలో ఎరుపు రంగు ఖచ్చితంగా ఉంటుంది, కొంచెం కమ్యూనల్ భావాలు ఉంటాయి కాబట్టి. బట్ స్లోవేనియా స్లోవాకియా దేశాల జెండాల్లో ఇంకా చాలా విషయాల్లో కూడా సారూప్యత ఉంది. ఏంటంటే స్లోవాకియా పతాకంలో ఒక సిలువ గుర్తు లాంటి ఆకారం ఉంటుంది, స్లోవేనియా జెండాలో మంచు కొండల లాంటి ఒక ఇమేజ్ ఉంటుంది. అయితే రెండు దేశాలు కూడాను పోరాటంతో స్వతంత్రం తెచ్చుకున్నాయి. యుగోస్లవియా పాలన నుంచి 1991లో స్లోవేనియా విముక్తి పొంది స్వరాజ్యం స్థాపించుకుంది. చెకోస్లోవేకియా నుంచి 1992లో స్లోవాకియా వేరుపడింది. దాంతో చెక్ రిపబ్లిక్, స్లోవాకియా దేశాలుగా ఏర్పడ్డాయి. సో ఈ విధంగా చూస్తే రెండిట్లోనూ ఎంతెంత సారూప్యాలు ఉన్నాయి. అందుకనే ఆ దేశాల్లో ఉండేవాళ్ళు మీరు ఎక్కడ ఉంటున్నారు అని అంటే ఒకటికి రెండు సార్లు చెప్పాల్సి వస్తుంది. జీన్ సినిమాలో కనుక మాధేష్ అని అంటే మాధేష్ అని పిలవకుండా మహేష్ అని పిలవడం, బాబు నా పేరు మహేష్ కాదు మాధేష్, ఎంత పవిత్రమైన పేరు అని చెప్పి అంటాడు కదా, ఆ టైప్లో వీళ్ళు ఎంతసేపటికి ప్రతి వాళ్ళు బాబు స్లోవేనియా కాదు స్లోవేకియా అని చెప్పుకోవాల్సి వస్తుంది. లేకపోతే కనుక వాళ్ళ ఐడెంటిటీయే కొంచెం కష్టంగా మారుతుంది. అదండి, ఇట్లా ఐడెంటిటీ మారిపోయేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి రెండు దేశాల మధ్య. ప్రతి నెల ఒకరోజు కేవలం ఈ ఎక్స్చేంజ్ ఆఫ్ లెటర్స్ ఆర్ కొరియర్స్ ఆర్ వాటెవర్ ఆ పోస్టులు ఎక్స్చేంజ్ చేసుకోవడానికే ఒక రోజంతా వెచ్చేస్తారంటే ఆలోచించండి ఎంత కన్ఫ్యూషన్ ఉందో జనాల్లో. సో ఇలాంటి ఒక కన్ఫ్యూషన్ వాళ్ళకి కొన్నిసార్లు నవ్వు తెప్పిస్తుందంట, కొన్నిసార్లు చిరాకేస్తుందంట, ఏంట్రా బాబు ప్రతిసారి ఇదో పెద్ద తలకే నేను పైపోయింది అని. అఫ్కోర్స్ వాళ్ళు అలాగే గెట్ ఆన్ అవుతున్నారు. మనం మాత్రం ప్రస్తుతానికి ఒక చిన్న విరామం తీసుకుందాం, ఆ తర్వాత మరో విషయంతో మేము ముందుకు వస్తాం.
గుసగుసలాడినవి ఏమిటో
విరజాజి గులాబీ మన గుట్టే తెలుసుకున్నవి,
చామంతి పూబంతి పరిహాసాలాడినవి
విరజాజి గులాబీ మన గుట్టే తెలుసుకున్నవి,
చామంతి పూబంతి పరిహాసాలాడినవి.
ముసి ముసి నవ్వుల విరిసిన పువ్వులు గుసగుసలాడినవి ఏమిటో మనసే తెలిసి తన ప్రేయసికై మగ పావురమే దరితేరి ఈ ముసి ముసి నవ్వుల విరిసిన పువ్వులు గుసగుసలాడినవి ఏమిటో. నా మదిలో కోరిక రేపినది
వలపే తెలిపే కను సైగలతో నీవు సులుగా కను చేరావు.
ఈ ముసి ముసి నవ్వుల విరిసిన పువ్వులు గుసగుసలాడినవి ఏమిటో. ఆ
నమస్తే, నేను మీ సునీత. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
భారతీయ సంస్కృతిని, వైభవాన్ని ప్రతిబింబించే మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. కార్యక్రమాల వివరాలు, పాడ్కాస్ట్లు వినడానికి ప్రేమ ఆప్యాయతలను కలబోసే కబుర్లు, ప్రపంచంలోని నలుమూలలా జరిగే చిత్రమైన విషయాలు, టెక్నాలజీతో పాటు కొత్త పుంతలు తొక్కే కొత్త కొత్త ఆవిష్కరణలు, ఒక్కటేమిటి సాంప్రదాయాన్ని అధునాతన పద్ధతులలో అందరికీ చేరువ చేస్తూ అన్ని విషయాల్ని ఆమూలాగ్రం తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
నమస్తే, నేను మీ ఈశ్వర్ విష్ణుభట్ల. ప్రతి బుధవారం మరియు శుక్రవారం రాత్రి 8:30 నుంచి 9:30 వరకు పాలిటిక్స్ అనే అంశంపైన మనం దేశ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి రాజకీయ పరమైనటువంటి పరిణామాలు, ఇతర అంశాలపైన మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా ద్వారా మీతో టచ్లో ఉంటాను. మీరు కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవచ్చు.
చలాకీ చలాకీ మాటలతో, మీరు కోరుకున్న పాటలతో, విప్పండి అంటూ పొడుపు కథలతో, కడుపుబ్బా నవ్వించే జోకులతో, అల్లరి అల్లరి చేస్తూ, ఆప్యాయంగా పలకరిస్తూ, స్వచ్ఛమైన తెలుగు భాషలో వింటూ ఉంటే మళ్ళీ మళ్ళీ వినాలి అనిపించే మెస్మరైజింగ్ షో. మస్తీ చేద్దామంటూ మారో మస్తీ మారో అంటూ వచ్చేస్తుంది మీ అల్లరి పిల్ల ఆర్జే చౌకీ. Stay tuned to Mind Media, the voice of India. Monday to Friday evening 6:30 to 7:30.
Mind Media, the voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది మీ ఆర్జే వెన్నెల. చిత్రం భడారే విచిత్రం కార్యక్రమానికి మామూలుగా ఏదైనా ప్రజా సంక్షేమ పథకాలు ఏమన్నా చేపట్టినప్పుడు దాంట్లో మళ్ళీ ఏమో ఇది కరెక్ట్గా లేదు, అది కరెక్ట్గా లేదు అని చెప్పి సాధారణంగా వీళ్ళు దాంట్లో మళ్ళీ రంధ్రాన్వేషణ చేస్తూ ఉంటారు. కానీ సంక్షేమ పథకాల్లో ఇచ్చేవి సాధారణంగా అలాగే ఉంటాయని చెప్పి గవర్నమెంట్ అంటుంది. ఈవెన్ వెళ్ళిన వాళ్ళు కూడా ఏముందండి నాసి రకంగా ఉన్నాయి బియ్యం కానీ ఇవి కానీ అసలు వండుకోవడానికి ఏమాత్రం వీలుగా లేవు, ముక్క వాసన వస్తుంది, ఏవేవో చెప్తూ ఉంటాం. ఇక బిల్డింగ్స్ విషయానికి వస్తే, ఏదన్నా ఇల్లు ప్రభుత్వ భూముల్లో ఇల్లు కట్టించి పక్క ఇల్లు నిర్మించి ఇస్తే గనక ఇదిగో ఈ గోడ ఇక్కడ అలా ఉంది ఇక్కడ ఇలా ఉంది ఏదో రకరకాలు చెప్తూ ఉంటారు. పైగా అవన్నీ కూడాను చాలా ఇరుకు గదులు అవి ఇవి అని చెప్పి. అయితే సాధారణంగా సంక్షేమ పథకాల్లో అలా కాకపోతే మనకు నచ్చినట్టు డ్రీమ్ హోమ్ కట్టివ్వడం కొంచెం కష్టమైన విషయం. సరే, ఇదంతా పక్కన పెట్టండి. మామూలుగా మనం ఏదైనా ఒక పెద్ద పొడవాటి ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ కానీ లేదా బుర్జ్ ఖలీఫా కానీ అలాంటివన్నీ కూడా అక్కర్లేదులేండి. మన ఊర్లో ఉన్నటువంటి అపార్ట్మెంట్స్లో కొంచెం ఒక 20 అంతస్తులు అట్లా ఉందనుకోండి, వామ్మో అని చెప్పి ఇలాగ తలకెత్తి చూస్తాం మనం. చూసి బో అసలు మామూలుగా లేదు కదా, స్కై స్క్రేపర్స్ మన దగ్గర కూడా వచ్చేసినాయి అనుకుంటాం. హైదరాబాద్లో ఉన్న వాళ్ళకైతే అది పెద్ద విషయమే కాదు, ఎన్నెన్నో ఫ్లోర్లు చూస్తూ ఉంటారు. ఎంత చూస్తారు మహా అయితే, ఒక 60 ఫ్లోర్స్, 30 ఫ్లోర్స్ ఇట్లా అంతే కదా. అయితే అది ఎత్తు విషయానికి వస్తే, మరి పొడవు అంటే మహా అయితే ఒక ఎకరము, 2 ఎకరాలు, 10 ఎకరాలు అంతే కదా. అంటే ఇది స్పేస్ నేను చెప్పేది, కానీ దాంట్లో కట్టడాలు ఎంత ఎంత పొడుగు ఉన్నాయి అనేది ఎవరికి తెలియదు. అలాంటిది కిలోమీటర్ పొడుగు ఉన్న ఒక బిల్డింగ్ని చూపిస్తే కిలోమీటరా అనుకుంటున్నారా? మనము డైరెక్ట్గా కాకపోయినా ఫొటోస్లో వీడియోస్లో బుర్జ్ ఖలీఫా లాంటి కొన్ని ఎత్తైన భవనాలను చూసే ఉంటాం, బట్ అత్యంత పొడవైన భవనం గురించి ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. ఆస్ట్రియాలో ఉంది అది. అంటే ఏదో రికార్డ్స్ కోసమో లేకపోతే ఏదన్నా ఒక టూరిజం స్పాట్గా పెట్టడానికో కట్టింది కాదు అది. ఇళ్ళు లేని పేదవాళ్ళకి గవర్నమెంట్ కట్టించిన అతి పొడవైన ఇళ్ల సమూహం అది. ఫస్ట్ వరల్డ్ వార్ తర్వాత ఆ భవనం బాగా ప్రసిద్ధికెక్కింది. ఆస్ట్రియా క్యాపిటల్ వియన్నా దగ్గరలో ఉన్నటువంటి హైలిగిన్స్టాట్ అనే ఒక ప్లేస్లో ఉన్న కార్ల్ మార్క్స్ హౌఫ్ బిల్డింగ్ పొడవు 1100 మీటర్లు, అంటే కిలోమీటర్ పైనే. 1.56 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో 1382 హోమ్స్ ఉన్నాయి అక్కడ. అంటే ఎలా అంటే ఒకటే పొడవాటి బిల్డింగ్లో అన్ని ఇళ్ళు కట్టారన్నమాట. 1927లో దాని కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది, 1930 నాటికి అయిపోయింది. బిల్డింగ్లో ఇళ్లతో పాటు పార్కులు, క్లినిక్స్, ఆరోగ్య సంరక్షణ కేంద్రాలు, లైబ్రరీస్, లాండ్రీ, జిమ్ము, పోస్ట్ ఆఫీస్, ఫార్మసీ, ఒక 25 ఎసెన్షియల్ ఎమ్యూనిటీస్ అన్నీ ఉన్నటువంటి షాపులతో పాటుగానే ఉన్నది. అంటే ఫస్ట్ వరల్డ్ వార్ 1914 to 1918 ఫస్ట్ వరల్డ్ వార్ కదా, ఆ తర్వాత అక్కడ జరిగినటువంటి అతిపెద్ద ఈవెంట్ అట ఇది. అప్పట్లోనే ఈ గేటెడ్ కమ్యూనిటీ టైప్లో అన్నీ ఏర్పాటు చేశారు. 5000 జనాభా ఉండగలిగేటటువంటి ఆ బిల్డింగ్లో ఫస్ట్ టైము పర్సనల్ టాయిలెట్స్ని అక్కడ పెట్టారు, అంటే అటాచ్డ్ టాయిలెట్స్ టైప్లో. అప్పటి వరకు అంతా కూడాను ఏంటంటే బయట ఎక్కడ ఉండేది, అందరూ సమూహంగా అందరూ ఒకటే వాష్రూమ్ని వాడుకోవాలి. అంతకుముందు వరకు ఆ ప్రాంతంలో ఉన్న అన్ని చోట్ల అదే పరిస్థితి. అండ్ అప్పట్లో ఏంటంటే ఓన్లీ బాగా డబ్బున్న వాళ్ళకే బాల్కనీస్ అవైలబుల్లో ఉండేవి, అంటే వాళ్లే కట్టించుకోగలిగేవాళ్ళు. ఈ బిల్డింగ్లో ఏంటంటే అన్ని ఇళ్ళకి బాల్కనీస్ ఉన్నాయి, దాంతో అప్పటి కార్మికులు ఆ ఇళ్లను చూసి తెగమురిసిపోయేవాళ్ళంట. బా మేం అంటే ఇప్పుడు ఒక సెక్ట్ ఆఫ్ సొసైటీలో లేనటువంటి విషయాన్ని వాళ్ళకి అందిస్తే మనం కూడా ఇప్పుడు బాగా డబ్బున్న వాళ్ళమే అన్న టైప్లో ఒక మంచి కాన్ఫిడెన్స్ వస్తుంది కదా, ఇది అలాంటిదే. దీని గత చరిత్ర విషయానికి వస్తే కనుక ఫస్ట్ వరల్డ్ వార్ తర్వాత ఆస్ట్రియా ఆర్థిక వ్యవస్థ బాగా దెబ్బతిన్నది. అటు అన్ఎంప్లాయ్మెంట్ కానీ లేకపోతే పావర్టీ కానీ ఇట్ ప్రివైల్డ్ లైక్ ఎనీథింగ్. అదే టైంలో దేశంలో ఉన్నటువంటి 2.5 లక్షల మంది కార్మికులు సరైన సదుపాయాలు లేని ఇళ్లల్లో ఉండలేకపోతున్నాము అని చెప్పి వాళ్ళు గొడవ చేశారు. దాంతో 1919 ఎలక్షన్స్ తర్వాత దేశంలో సంస్కరణలు స్టార్ట్ అయినాయి. ఎస్పెషల్లీ పేదవాళ్ళకి అలాగే కార్మికులకి మంచి ఇళ్ళు ఇవ్వడమే ధ్యేయంగా అన్ని చోట్ల అపార్ట్మెంట్లు, దుకాణాలు బాగా కట్టారు. ఆ క్రమంలోనే హాలిగిన్స్టాట్లో కార్ల్ మార్క్స్ హౌఫ్ బిల్డింగ్ని కట్టారు. అప్పటి నగర టౌన్ ప్లానర్ కార్ల్ ఎన్ ఆ బిల్డింగ్ని డిజైన్ చేశాడు. విచిత్రం ఏంటంటే ఆల్మోస్ట్ ఇది కట్టి మరి 100 ఏళ్ళు దాటుతుంది, 100 ఏళ్ళు అవుతుంది, దాటింది కూడా యా. అయితే ఇప్పటికీ నగరంలో పావు వంతు జనాభా ఈ బిల్డింగ్లోనే ఉంటున్నారు. అఫ్కోర్స్ వాళ్ళల్లో ఎక్కువగా అప్పుడే ఉద్యోగాల్లో చేరి డబ్బు సంపాదనలో కొంచెం బాగా ఆదా చేయాలి అనుకున్న లాంటి వాళ్ళు ఉంటారు, అంటే కొత్తగా పెళ్ళయ్యి కొంచెం కొన్ని టార్గెట్స్ పెట్టుకుంటారు కదా అలాంటి వాళ్ళు, కొద్దిగా డబ్బు సంపాదించగానే అక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే ఆ ఇళ్ళు బాల్కనీ ఉన్నా అటాచ్డ్ బాత్రూమ్ ఉన్నా చాలా చిన్నగా ఉంటాయట. వాషింగ్ మెషీను, ఫ్రిడ్జ్ లాంటి వస్తువులు ఆ ఇంట్లో ఉంచుకునే స్థలం ఉండదు. అయినా కూడా అందులో ఉన్న ఒక్కొక్క ఇంటిని గవర్నమెంట్ కేటాయించాలంటే 4 ఏళ్ళు వెయిట్ చేయాలంట. అండ్ కొద్ది కొద్దిగా మరి 100 ఏళ్ళు వస్తుందంటే ఖచ్చితంగా బిల్డింగ్ కూడా పాత పడుతుంది కదా. సో కొన్ని చోట్ల గోడలు అవి కూలిపోవడం అలాంటివి జరుగుతున్నాయి. స్టిల్ గవర్నమెంట్ ఎప్పటికప్పుడు దాన్ని బాగు చేయించి ఆ ఇళ్ళని ప్రజలకు అందుబాటులో ఉంచుతుంది. అండ్ కొన్ని హాలీవుడ్ మూవీస్కి అయితే షూటింగ్ కూడా అక్కడ జరిగిందంట. సో అలాంటి ఒక ఘన చరిత్ర అంటే 1919లో స్టార్ట్ అయింది కాబట్టి 2019 అయిపోయింది కాబట్టి నేను స్టార్ట్ అయిన పాయింట్ నుంచే చూస్తే 100 ఏళ్ళు అయిపోయినాయి. బట్ కంప్లీట్ అయిన దానికి చూస్తే కనుక ఇంకా అవ్వలేదు. సో అందుకని నేను సుమారు 100 ఏళ్ళు అన్నాను. ఇంత అక్కడ హాలీవుడ్లో షూటింగ్స్ కూడా ఇప్పటికీ కొన్ని జరిగినాయి అని అంటేనే అర్థమవుతుంది దానికి ఎంత ఘన చరిత్ర ఉందో. సో బేసిక్గా ఏంటంటే సంక్షేమ పథకాలు ఏవైనా కనుక అమలు చేయాలి అనుకుంటే ఇంత పక్క ఇళ్ళు ఇవ్వాలి అని మాత్రం మనం దాన్ని చూసి నేర్చుకోవచ్చు. అంటే ప్రపంచంలో జరిగే ఏదో ఒక మూల ఏదో ఒక విషయం ఏదైనా జరిగినప్పుడు దాని నుంచి మనం ఇన్స్పిరేషన్ తీసుకోవాలి, తీసుకుంటాం కూడా. ఇందులో మనం తీసుకోవాల్సిన ఇన్స్పిరేషన్ ఏంటంటే 100 ఏళ్ళు అయినా కూడా ఆ ఇల్లు అలా చెక్కు చెదరకుండా ఉన్నాయి. ఎక్కడో ఒక చిన్నదంటారా, ఇప్పుడు మనకి మామూలుగా గొప్ప గొప్ప కాంట్రాక్టర్లు కనుక తీసుకుంటే కడుతున్నవే కూలిపోతున్నవి ఉన్నాయి, కట్టిన ఏడాదికే బీటలు వారినవి కూలిపోయినవి ఉన్నాయి. కాబట్టి దాన్ని కనుక మనం ఇన్స్పిరేషన్గా తీసుకుంటే 100 ఏళ్ళ తర్వాత ఇప్పుడిప్పుడు కొద్దిగా గోడలు ఎక్కడన్నా కూలడము అలాంటివి జరుగుతూ ఉన్నాయంట. సో వాటిని మళ్ళీ వీళ్ళు బాగు చేసి ఇస్తున్నారు. బట్ దెన్ ఆ క్వాలిటీ ఇంకా అంత బాగా మెయింటైన్ అవుతుంది. సో అండ్ నిజంగా చెప్పాలంటే అఫ్కోర్స్ 4 ఏళ్ళు వెయిట్ చేయాలి అక్కడ రావాలంటే. అంటే పెళ్లి చేసుకోవడానికి ఒక 4 ఏళ్ళు ముందర నుంచే నాకు కావాలి మొర్రు అని అర్జీ పెట్టుకుంటే పెళ్ళి అయ్యే టైంకి మనకు అది వస్తుంది. అప్పుడు ఏంటి, చిన్న కుటుంబం చింతలేని కుటుంబంలాగా పెద్దంత డబ్బులు సంపాదించే ఇది కూడా ఉండదు కాబట్టి ఆ టైంకి ఆ ఇల్లు వస్తుంది కాబట్టి ఏదో అలా వచ్చిన జీతంలో గడపడానికి ఈజీగా ఉంటుంది. అక్కడ ఉండి సేవింగ్స్ చేసుకొని ఆ తర్వాత పెద్ద ఇంటికి మారిపోవచ్చు. ఇది అక్కడ వాళ్ళు ప్రస్తుతం చేస్తున్న ప్లాన్. అలాగే నెట్టుకొస్తున్నారు కూడా. సో అదండి అంత పొడవాటి 1 కిలోమీటర్ పొడవాటి కార్ల్ మార్క్స్ హాఫ్ గురించి. ఇది ఇవాళ చిత్రం బళారా విచిత్రం. తిరిగి రేపటి చిత్రం బళారా విచిత్రంలో మరో విషయంతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ దిస్ ఈజ్ ఆర్జే వెన్నెల సైనింగ్ ఆఫ్. వింటూనే ఉండండి మై ఇండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా.
The views, comments and conclusions in the following program, either expressed or implied, are those of the hosts and not necessarily the beliefs of MyIndMedia. All the material presented by the hosts is warranted by the hosts that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the hosts may express their views, which may be slightly or extremely biased and hence listeners' discretion is advised.
ఓహో కనులు కలసి అనువదించు ప్రణయ భావ గీతికా. ఏకాంతము దొరికినంత ఎడమో మా నీ వేడుక, ఏకాంతము దొరికినంత ఎడమో మా నీ వేడుక,
ఎంత ఎంత ఎడమైతే, ఎంత ఎంత ఎడమైతే అంత తీపి కలయిక.
ఈ మౌనం ఇదే నా చెలియ కానుక,
ఈ మౌనం